విద్యామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయిపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ముమ్మారు రామనామస్మరణ చేయండి. జై శ్రీరామని. స్కాందపురాణం బ్రహ్మఖండము అవంతిఖండం అనే రెండు ఖండాలు ఈ 8 రోజుల్లో మీరు శ్రద్ధాశక్తులతో వినండి. కాశీఖండంతో ఈ స్కాందపురాణాన్ని పూర్తి చేసుకుందాం. బ్రహ్మఖండంలో సేతు యొక్క మహిమ ప్రారంభమవుతుంది. సేతు అనగా రామేశ్వర ప్రాంతం. రామేశ్వర మహిమతో ప్రారంభమయ్యి ఉజ్జయిని మహిమతో పూర్తయ్యేటటువంటి ప్రవచన కార్యక్రమం. ఇవన్నీ నైమిషారణ్యంలోనే జరుగుతున్న పురాణ ప్రవచనాలది మాత్రం మనం మర్చిపోకూడదు. మన అదృష్టం ఏంటంటే భూమండలంలో అనేక దివ్యక్షేత్రాలు ఉన్నా నైమిషారణ్యానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పూర్వకాలంలో మహానుభావులైన ఋషులు ఆ నైమిషారణ్యంలో 88,000 మంది ఏకధాటిన 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. ఈ 1000 యజ్ఞకాలంలో నిత్యం పురాణాలు విన్నారు. వాళ్ళు దానికోసమే ఆవిర్భవించారు గనక ఈ 1000 పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు గనక విన్న కథలే మళ్ళీ 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 విని తరించారు. భాగవతాన్ని 1000 సార్లు విన్నారట వాళ్ళు ఏకంగా. ఈ 1000లలో 1000 సప్తాహాలు చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఒక సప్తాహం చేశారన్నమాట వాళ్ళు. మానవ మాత్రం మనం వాళ్ళలాగా ఆయువు తక్కువే, ఓపిక తక్కువే, శరీరంలో ఏ అవయవము కూడా వాళ్ళకి పనిచేసినంత చురుకుగా మనకి పనిచేయవు. అందువల్ల వాళ్ళు విన్నట్టుగా వినలేము. వాళ్ళు ఇంచుమించుగా ప్రతిదినము సూర్యోదయం నుంచి మధ్యాహ్నం దాకా యజ్ఞాలు చేసి మధ్యాహ్నం పూట కాస్త ఫలహారం చేసేవారు. ఫలము అంటే ఫలమే, పండే తిన్నారు. ఇప్పుడు కలియుగంలో ఫలహార శబ్దానికి అర్థం మారిపోయింది. ఇంటికి రాగానే ఫలహారం పుచ్చుకుంటారా అంటే వరడదన పెసరట్లు, మళ్ళీ పెసరట్లో ఒక ఉప్మా, వీటిల్లోకి జీడిపప్పులు, చట్నీలు, ఇడ్లీలు, మధ్య మధ్యలో ఇంకేవో పూరీ కూరలు, ఇవన్నీ అయితే ఫలహారం అంటున్నాం కదా. అది ఫలహారం అది కొద్ది బలహారం. ఫలహారం అంటే పండు అనమాట. ఒక పండు, ఒక దుంప, ఇది మాత్రమే తినేవారు మధ్యాహ్నం పూట. తిని అప్పుడు పురాణం వినేవారు. 1 గంట నుంచి సాయంకాలం సూర్యుడు అస్తమించేదాకా వినేవారు. అలా కూర్చున్న వాళ్ళు కదలకుండా వినేవారట. పైగా చెట్ల కింద కూర్చున్నారు వాళ్ళంతా. చెట్ల కింద కూర్చున్నటువంటి వాడు ఈ కాలు ఇటు కానీ ఈ కాలు ఇటు కానీ తిప్పకుండా దాదాపు 5 గంటల సేపు ప్రవచనం వినేవారు. తదనంతరం స్నానం చేసి సంధ్యావందనాలకు వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళ కర్తవ్యం. అలా వాళ్ళు భాగవతమే 1000 సార్లు విన్నారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. ఇది కలియుగం. మన శరీరాలు మనకు సహకరించవు. శరీరం సహకరించినా ఆర్థిక స్థితి సహకరించదు. అర్థం కోసం వ్యర్థంగా జీవితం గడపవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఏర్పడుతుంది కాబట్టి ఉరుకులు పరుగులతో గడుపుతారు. అది దృష్టిలో పెట్టుకునే అప్పుడప్పుడు 2 గంటలో 1.5 గంటలో దీనికోసం కేటాయించి ఈ పురాణములు శ్రద్ధతో వినండి. అది కూడా మీకు 1000 సంవత్సరముల పురాణ శ్రవణముతో తగిన ఫలితమే అవుతుంది అన్నారు. అనగా ఇప్పుడు 8 రోజులు ఇప్పుడు మీరు బ్రహ్మఖండము అవంతిఖండం వింటున్నారు. అవంతి అంటే ఉజ్జయిని. ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న కథ చదివాను, అది చెప్పిన తర్వాత ఇందులోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ పరమాత్ముడు 1000 సంవత్సరముల పాటు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు యజ్ఞం చేస్తున్న సమయంలో ఒక్కసారి వాళ్ళకి దర్శనం ఇద్దామని అక్కడికి వెళ్ళాడు. బలరాముడు వెళ్ళాడు నైమిషారణ్యం, అది ఇదివరకోసారి మీకు చెప్పాను. కృష్ణుడు కూడా వెళ్ళాడండి. అవి ఆ సమయానికి వాళ్ళంతా పురాణాలు వింటున్నారు, యజ్ఞం పూర్తి చేసుకుని పురాణం వింటున్న వాళ్ళని చూచాడు కృష్ణుడు. ఇక కృష్ణుడు చూడడంతో పులకరించి టక్కు లేచిపోయారు. సాధారణంగా పురాణం జరుగుతూ ఉండగా దేవుడు వచ్చినా లేవకూడదని ఒక శాస్త్రం ఉన్నది. కానీ వీళ్ళు ఎందుకు లేచారంటే వచ్చినవాడు దేవుడే కాదు, జగద్గురువు గనక. గురువు వస్తే లేవాలి. కృష్ణుడి కంటే గొప్ప గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురువు అని రోజు తలుచుకుంటాం కదా. అందువల్ల జగద్గురువు అయిన కృష్ణుడు వచ్చినప్పుడు టక్కన లేచి నిలబడ్డారు, ఆయనకు ఆసనం ఇచ్చారు, కూర్చోబెట్టారు. కృష్ణుడు అన్నాడు, మీరందరూ పురాణం విన్నాక రోజు కంటే 1-2 గంటల ముందు సూతుడు పురాణం ముగించేస్తాడు, ఆ 2 గంటల సమయంలో కాళ్ళు పట్టుకునే అవకాశం మీకు ఇస్తున్నాను అన్నట్టు కృష్ణుడు. కాళ్ళు పట్టుకుని దండం పెట్టచ్చు అన్నాడు. ఈ భక్తులుగా జాలిపడి అప్పుడు సూతుడు అన్నాడు, ఇంతమంది జనం మీద 2 గంటలు సరిపోదండి, ఒక్క పూట పురాణం మానేస్తే నష్టం లేదు. ఎలాగో మేము 1.5 గంట 20 నిమిషాలు చెప్పుకున్నాం, మిగతా పురాణం రేపు చెప్పుకుంటాం. మహానుభవ నీ పాదాలు పట్టుకునే అవకాశం ఇచ్చేయి అన్నాడు. సరేనని కృష్ణుడు కాళ్ళు అలా ముందుకు పెట్టాట ఈ ఋషులు వచ్చారు. ఆ ఋషులు మామూలు ఋషులు కాదు కదా, ఏదో మనబట్టి వాళ్ళు అంటే అంతో ఎంతో చదువుకోవచ్చు, అది వేరే విషయం. కానీ వేదాలలో, పురాణాలలో, ఉపనిషత్తులలో, ఇతిహాసాల్లో, సంస్కృతంలో ఆరితేరిన పండితులు వాళ్ళు. నైమిషారణ్యంలో ఉన్న ఋషుల్లో వేదము రానివాడు లేడు, వేద అర్థము ఎరగనివాడు లేడు, ఉపనిషత్తులు ఎరిగినటువంటి వాళ్ళు వాళ్ళు, పురాణాల్లో నిష్ణాతులు వాళ్ళందరూ కదా అని అనుకుని కాళ్ళు పట్టుకున్నాను. కానీ అందరూ వచ్చారట. 1 గంట గడిచిన తర్వాత చూస్తే కృష్ణుడి కాలికి 1 గోరు లేదు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాలి వేళ్ళకి 1 గోరు లేదు. అంటే వచ్చిన వాళ్ళు అప్పటికే పట్టుకుపోయారు. అందరూ మా కృష్ణ మా కృష్ణ అని ఆ కాళ్ళు లాగడంలో ఎవరు పట్టుకుపోయారు తెలియదు. గోళ్ళు ఎవరికి దొరికితే వాళ్ళు ఆనందపడిపోయి కృష్ణుడి గోరు దొరికింది, ఈ గోరు నా ఇంట్లో పెట్టుకుంటాను, ఇక నా ఆశ్రమంలో పెట్టుకుంటే నా జీవితమే ధన్యమైపోతుంది అనుకున్నారట. ఆనందంలో పీక్కుపోయారు. ఆ తర్వాత ఇంకొంతసేపటికి ఆయన పాదధూళి లేదు, పాదాలన్నీ ఎరుపెక్కిపోయి. శ్రీకృష్ణుడి పాదాలు సహజంగా మంచి తామర పువ్వుల్లో ఎర్రగా ఉంటాయి, మిగతా శరీరం నీలంగా ఉంటుంది. పాదధూళి అయిన ఆశ్రమంలో పడితే తరించిపోతామనుకున్నటువంటి వాళ్ళకి ధూళి దొరకలేదు. అప్పుడు కొంతమంది మునులు ఏం చేశారు, ఓ బస్తాలకు బస్తాలు పళ్ళాలతో పట్టుకొచ్చి గంపలు, అప్పట్లో ఈ గంపలు ఉంటాయి కదా, తాటాకు గంపలు, అవి దర్భల గంపలు, ఆ గంపల్లో ధూళి పట్టుకొచ్చారు. ఆ దుమ్ములో ఆయన కాళ్ళు పెట్టి ఆ దుమ్ము పట్టుకోవడం మొదలెట్టారు. ఆయన కాళ్ళు అసలే గోళి తీసేశారు, అందులో దుమ్ములో పెట్టారు, ఆ దుమ్ము పట్టుకెళ్ళడం మొదలెట్టారు. ఎంత గందరగోళం జరుగుతున్నా 88,000 మంది అవడం వల్ల అవలేదు ఆ పూటకి. అప్పుడు కృష్ణుడు మాటిచ్చాను కనుక ఏం చేస్తాం, 88,000 మంది వచ్చి దుమ్ము పట్టుకెళ్ళేదాకా నేను అలా కూర్చుంటానన్నట్ట. మహానుభావులైన ఋషులు అది వెళ్ళడానికి 1 వారం రోజులు పట్టేది, సప్తాహం అక్కడే గడిచిపోయింది. అప్పుడు కృష్ణుడు సప్తాహం అయిపోయాక భాగవత సప్తాహం అనుకున్నది ఇలా అయిపోయింది, ఈ 7 రోజులు దుమ్ము పట్టుకెళ్ళేవాళ్ళు గోళ్ళు పట్టుకెళ్ళిపోయారు, ఇప్పుడు అర్థమైందా, నాయనలారా పాదాలు పట్టుకోవచ్చు అన్నంత మాత్రం చేత చదువుకున్న వాళ్ళు అయ్యుండి కూడా గోళ్ళు గీళ్ళు అన్నీ పట్టుకు పీక్కుపోయారు. అదే సామాన్య భక్తుల్ని దేవాలయంలోకి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహం ముట్టుకోవచ్చు అన్నామంటే అందరూ కాళ్ళు పట్టుకుని పట్టుకుని ఇలాగి తలపెట్టి అరగదీసి అసలు కాళ్ళు లేకుండా చేస్తారు గుళ్ళో. అప్పుడు లోపల ఉన్న కృష్ణుడు, యాదవ నగర్లో ఉన్నటువంటి కృష్ణుడు, ఈ ఏడాది కనపడడానికి వచ్చే ఏడాది కాళ్ళు ఉండవు, మనమే పెక్కుపోతున్నాం గనక, అందుకని ఆలయాల్లో దూరం నుంచి దర్శనం చేసుకోండి అన్నారు నాయన. అందుకనే గురువుగారు వస్తుంటే కాళ్ళు పట్టుకోవద్దాయి అంటారే, ఇది కారణం అంతే తప్ప మీ మీద ద్వేషం కాదన్నాడు. నిజం కూడా. ఇప్పుడు ఆనందం ఎక్కువైపోయింది. పొద్దున్న ఎంత వద్దని కాళ్ళు వెనక్కి లాక్కున్నా ఒకళ్ళైతే ఇలా కాళ్ళు లాగారు. ఆ లాగడంలో అదృష్టం బాగుండి పంచ ఒకటి కొత్యం ప్రపంచానికి ఇబ్బంది కలిగించలేదు. కానీ ఇది పైకెత్తి మరి ఒక ఆవిడ కాళ్ళు లాగేసి ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఒక నొక్కు నొక్కి వెళ్ళిపోయింది. కాబట్టి చాలా గొప్ప భక్తి. ఆ భక్తిని ఏం చేయలేము. వాళ్ళకి ఎంత ప్రేమ లేకపోతే కాళ్ళు లాగుతారు. కాకపోతే శ్రీకృష్ణుడి కాళ్ళు కనుక 7 రోజుల పాటు అక్కడున్నా ఆయనకి ఏమవలేదు. ఆయన గోల్డ్ ఊడిపోతే మళ్ళీ గోల్డ్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు నా గోల్డ్ కొట్టుకుపోతే నేనేమైపోతాను మరి. అందువల్ల అలా దండం పెట్టమన్నారు. అంతటి పరమభక్తి భగవంతుడిని చూస్తే గురువుని చూస్తే కలుగుతుందిట. అదే అందుకే గురు శిష్య బంధం అనేది చాలా గొప్పది. ఒక్కసారి గురువుతో మానసికమైనటువంటి ప్రేమ ఏర్పడ్డాక బంధం ఏర్పడ్డాక ఆ గురువుని విడిచిపెట్టి వెళ్ళడానికి ఎంత దుఃఖం చెందుతారో చూసాం మనం. మహానుభావుడు విశ్వామిత్రుడు శిష్యులు కూడా కౌశికుడు లాంటి వాళ్ళు గురువుగారు కనపడకుండా నక్షత్రంగా వెళ్ళిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నారట. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలిస్తూ ఉంటే సారథి దారుకుడు ఆయనతో పక్కన ఉండే ఉద్ధవుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. నువ్వు ఎంత పరమాత్మవైనా వైకుంఠంలో ఉన్నా ఎదురుగుండా ఉండి దర్శనమిస్తేనే మాకు ఆనందం. నీకు మరణం లేదు అది వేరే విషయం, కానీ ప్రత్యక్షంగా నిన్ను దర్శనం చేసుకోకపోతే ఉండలేమన్నారు. నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు. ఈ కళ్ళు నిన్ను చూడకపోతే ఎందుకు పనికిరాని కళ్ళు. కంటికి చూపు ఉన్నది, ఆ చూపు వ్యర్థమైపోతుంది. గోడకి కొట్టిన కన్నాలు ఎటువంటివో నిన్ను చూడకపోతే ఆ కళ్ళు ఎటువంటివి అని ఏడ్చాడు ఆయన. అందువల్ల ఆ బంధం వేరు. ఆ బంధం వల్ల వద్దోయన్నా లాగుతామట. ఎందుకు చెప్తానంటే అలాంటి మహర్షులు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల మన అదృష్టం వల్ల 1000 సంవత్సరములు యజ్ఞం చేసి పురాణాలు విన్నారు. అందులో భాగంగానే స్కాంద పురాణం వింటూ ఇంతవరకు అనేక విశేషాలు విన్నాం. ఇక బ్రహ్మఖండం కూడా చెప్పమని సూతుడిని అడిగితే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ భూమండలంలో అనేక దివ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మీకు సేతు యొక్క మహిమ చెబుతున్నాను. సేతు ఎటువంటిది. ఒక్కసారి సేతువు దగ్గరికి వెళ్ళి అక్కడ 100 అడుగులు నడిస్తే, 100 అడుగులు అన్నారు, శతం పదం అంటే 100 అడుగులు సేతువు దగ్గర నడవాలట. 2 కాళ్ళు ఉన్నటువంటి వాడు రామేశ్వరం వెళ్ళాక కనీసం 100 అడుగులు ఆ నేల మీద నడిస్తే అటువంటి వాడు శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాడు. అందులో ఏమాత్రము తిరుగులేదు పొమ్మన్నారు. గచ్చే చదపదం ఎస్తు. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. గచ్చేత్ శతపదం ఎస్తు స మహాపాతకోపి సన్. ఈ భూలోకంలో మానవుడే పుట్టాక ఏదో ఒక దోషం చేయకుండా ఉండడు. అందులో మహాపాతకులు ఉన్నారట. ఒక పాతకం కదా పాపాలన్నీ పైన చెప్పాడు. ఏమని, ఇతరుల యొక్క సంపదలు అపహరించేవాడు, ఇతరుల అభివృద్ధిని చూసి ఏడ్చేవాడు, భార్యకి ద్రోహం చేసేవాడు, లేదా భర్తకు విషం పెట్టేటటువంటి వాళ్ళు, గురుద్రోహం చేసేటటువంటి వాళ్ళు, మంత్ర అధిష్టాన దేవత అయిన గురువుని చులకనగా మాట్లాడేవాళ్ళు, మధ్యలో ఏదో అకాల ద్వేషంతో గురువుకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనేక పాపాలు చేసిన వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళకి విముక్తి లేదు. వాళ్ళు ఒక్కసారి జీవితంలో జై గురుదేవ అని తలుచుకొని సేతువుకి వెళ్ళి అక్కడ 100 అడుగులు అటు ఇటు నడిస్తే, 100 అడుగులు అంటే ఈసారి అయ్యాక ఒకసారి లెక్కేసుకోండి. ఉదాహరణకి నేను 6 అడుగులు ఉన్నాను అనుకుందాం. నా బట్టి వాళ్ళం 16 6 96 కదా, 17 మంది అనుకుందాం పోరి, 16 ఎందుకు కాని. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిలబడితే ఎంత పొడుగుంటుందో అంత దూరం మాత్రం నడిచి తీరాలట. ఎంత ఓపిక లేకపోయినా సేతువు దగ్గర 100 అడుగులు నడిస్తే ఇంకవాడు ఎటువంటి పాపాత్ముడైనా పాపం నుంచి విముక్తి పొందుతాడు. నడిచే ముందు మాత్రం గురుపద ధ్యానం చెయ్యాలన్నారు. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహః అని గురుధ్యానం చేసిన తర్వాత అలా నడిస్తే ఎటువంటి పాపాత్ముడైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. యమకింకరులకి ఏమాత్రం జాలి ఉండదు. వాళ్ళు పరమధర్మాత్ములు. ఈ భూలోకంలో చేసిన మహాపాపాలన్నిటినీ బట్టి యముడు యమకింకరుల్ని అక్కడికి పంపించి వారి ప్రాణవాయువులని యాతనా శరీరంలో ప్రవేశపెట్టి తీసుకురమ్మంటాడు. అప్పుడు యమకింకరులు ఇంకా రాజుగారు చెప్పిన వాటికి వ్యతిరేకంగా నడుచుకోరటండి. ఆయన ఏం చెబితే ఇది చేస్తారు. ఏమండి వీలునామా రాయలేదండి, కాస్త వీలు ఇవ్వండి నాకంటే ఇక్కడ వీలు కుదరదట. క్షణం కూడా మనకు అవకాశం ఇవ్వరట. అసలు వాళ్ళు వచ్చాక మనం ఎవరితో మాట్లాడలేనులేండి. యమకింకరులను చూచినప్పుడు పై ప్రాణాలు పైనే పోతాయి, గజగజలాడిపోతారు మానవులు, మలమూత్రాలు విడిచిపెడతారు, కొట్టుకు చచ్చిపోతారు. యముడు యమకింకరులు కనపడే ముందు కనపడేటటువంటి భ్రాంతులు చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడు బుర్ర సక్రమంగా పనిచేయదు, ఏం చేస్తున్నామో మనకి తెలియదు. పోయే కాలం వచ్చిన వాడి బుద్ధి విపరీతంగా ప్రవర్తిస్తుందిట. అందుకని పోయే కాలం వచ్చింది అంటే ముందు వాడు పిచ్చివాగుడు అవుతాడు. ఇదిగో నిన్నటిదాకా నోరెత్తి ఇష్టోత్తరుడు వాగాడు కదా, అయ్యప్ప స్వాముల దెబ్బకి జైల్లోకి వెళ్ళాడు వాడు. ఇది పోయే కాలం అంటే. పోయే కాలం వచ్చినటువంటి వాడికి ముందు బుద్ధి సక్రమంగా పనిచేయదు. ఆ తర్వాత క్రమక్రమంగా శరీర అవయవాల్లో పటుత్వం తగ్గిపోతుంది, ఘోరంగా విలపిస్తూ శరీరం విడిచిపెడతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గరికి యమకింకరులు వచ్చి ఈ ప్రాణం లోపల నుంచి వెలికి తీసి ఒక యాతనా శరీరం అనే శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరం నల్లగా దుబ్బులో ఉంటుంది, ముద్దులో ఉంటుంది. ఆ శరీరంలో అవయవాలు ఏం కనపడవు, అసలు అది పురుషుడా స్త్రీయా నపుంసకుడా తెలియదు. అటువంటి విచిత్ర శరీరం, ఒక్క యాతనా శరీరం ఎలా ఉంటుంది. ఆ శరీరంలో ప్రాణం ప్రవేశపెట్టి వాడు ఈడ్చుకుపోతారట. ఆ ఈడ్చుకుపోయాక పైకి తీసుకుపోయి చేసిన పాపాలన్నిటినీ యమధర్మరాజు గారు చిత్రగుప్తుడి ద్వారా విని వీడికి శిక్షలు విధిస్తూ ఉంటే ఏడుస్తూ అనుభవిస్తారు. ఆ స్థితి రాకుండానే ఏమని చెప్పారు, బహూనాం కాష్ఠయంత్రాణం కర్తనం శస్త్రభేదనం, కర్రలని రంపపు మిల్లులో కోసినట్టుగా కోసే నరకాల నుంచి, శస్త్రభేదనమనే నరకాల నుంచి విముక్తి పొందడానికి సేతు ప్రాంగణంలో 100 అడుగులు నడువుము అన్నారన్నమాట. అందుకని ఈ మాట చెప్పారు. ఇక్కడ సామిల్లని ఉంటుంది కదా చూసారా, దొంగలు కోసేస్తారు అక్కడ, ఓ రంప అలా తిరుగుతూ ఉంటుంది, దొంగ ఎలా విడిచిపెడతారు, ఈ దొంగని బొర్రును కోసేస్తుంది. అవి కాష్ఠయంత్రాలు అంటారు వాటిని. సంస్కృతంలో కాష్ఠయంత్రం అంటే అదనమాట. రంపము లాంటి యంత్రాలు దొంగలను కోసే ఉంటాయే, దాని కిందకి శరీరాన్ని పంపుతారు. ఈ శరీరం తునా తునకలైపోతుంది, ముక్కలైపోతుంది, వాడు బాధపడి గజగజలాడిపోతాడు, మళ్ళీ ఆ శరీరం అతుక్కుపోతుంది. అక్కడుంది యాతన అంటే. భూలోకంలో మన తల ఎవడన్నా నరికేస్తే దెబ్బకి చచ్చూరుకుంటాం, చచ్చాక ఇంకక్కడితో ఏ గొడవ లేదనిపిస్తుంది మనకి. కానీ యాతన శరీరం అలా కాదు. ఈ యంత్రంతో కోసేసినప్పుడు మహాబాధ అనుభవిస్తాడు, ఆ బాధ ఇంత అంత అని చెప్పలేం, మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోతాయి, మళ్ళీ కోస్తారట. ఇది కదా బాధ అంటే. అందుకని చచ్చే చావు అన్నారు. చచ్చే చావు అంటే ఇదన్నమాట, చచ్చాక వచ్చే చావు ఉంది, అది ఇంకా ఎక్కువ చావు. కొన్ని చోట్ల కుంభీపాకం అని ఒక నరకం ఉంటుంది, చాలాసార్లు విన్నారు కదా మీరు. అక్కడ మంచి మూకుళ్ళు, ఇనప మూకుళ్ళు ఉంటాయి. ఆ ఇనప మూకుళ్ళు చతురస్రాకారంలో ఉంటాయి, కింద కట్టెలు పెట్టి కాల్చి అందులో నూనె పోస్తారు. ఆ నూనె ఏంటనుంటారు, మంచి నూనె కాదండి, మన భోజనాల కోసం తెచ్చిన నూనె కాదు, కంపుగొట్టు నూనె, భయంకరమైన నూనె. ఆ నూనెలో దుర్మార్గుడిని పుణుకులు వేయించినట్టు వేయిస్తారు. మనం వణుక్కుంటూ ఉండడమే, హడిలిపోతాం మనం. అలా వేగిపోయాక మళ్ళీ పైకి తీస్తారు, తీగానే వీడి శరీరం యథాప్రకారంగా అయిపోతుంది. ఒరే ఆ నూనెలో పడినప్పుడు ఎలా ఉన్నావురా అని అడిగితే, గజగజలాడిపోయానండి బాబాయ్, మీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ నుంచి తీసేయండి, తీసేస్తే పుణ్యం ఉంటుంది మీకు. కావాలంటే యాదవ నగర్లో ఉన్న కృష్ణాలయంలో మళ్ళీ ఆ డబ్బుతో పురాణం చెప్పిస్తాను, మీకు పుణ్యం ఉంటుంది అని వదిలేండి అంటాడు వాడు. అబ్బే కుదరదరా, చచ్చి ఇక్కడికి వచ్చావు కాబట్టి భూలోకానికి వెళ్ళలేవు అని మళ్ళీ అందులో వేస్తారు. అలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళ పాపాలు బట్టి వేగిస్తూ ఉంటారనమాట. అలా వేయించడం పైకి తీయటం, వేయించడం పైకి తీయటం. ఈ పుణుకులు తినడానికి పనికిరావు. మామూలు పుణుకులు అయితే చక్క బజ్జీలు తినచ్చు, మైసూర్ బజ్జీలు. ఈ దిక్కుమాల శరీరం అందులో వేగుతూ మళ్ళీ పైకి తీస్తారు, యథాతథంగా అవుతాడు. దీన్ని ఎవరు తింటాడు? ఇవన్నీ భయంకర నరకాలు. ఇన్ని నరకముల నుంచి విముక్తి కలగజేసే శక్తి సేతుబంధనమునకున్నది. అందుకని రామేశ్వరానికి వెళ్ళినప్పుడు గురుధ్యానం చేసి ఏం చేయమన్నారు, కనీసం 100 అడుగులు అక్కడ నడవము. సేతుస్నానం వల్ల బ్రహ్మహత్యాది పాపాలు కూడా తొలగుతాయి. అందుకని కావాలని బ్రహ్మహత్యా పాపం చేయకూడదు, కానీ భక్తితో అక్కడికి వెళ్ళాక నేను తెలియక కొన్ని పాపాలు చేశానండి, ఈ పొరపాట్ల నుంచి విముక్తి కలిగించండి అన్నంత మాత్రం చేత సేతువు అందులోంచి విముక్తి కలిగిస్తుంది. ఒకనొకప్పటి మాట, మహానుభావుడు రామచంద్ర ప్రభువు సీతామాత కోసం వానరుల్ని వెంట పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు, సముద్ర తీరానికి వెళ్ళాడు. ఇప్పుడు మనకి రామేశ్వరం అని ఉన్నదే ఆ ప్రాంతం నుంచే వారధి కట్టుకుని రామచంద్రుడు లంకా నగరానికి వెళ్ళాడు. నిజానికి రామేశ్వర ఆలయానికి సేతుకి మధ్యలో చాలా దూరం ఉంటుందండి. లింగ ప్రతిష్ఠ చేసిన స్థలం వేరు, సేతు వేరు. సేతుకి దీనికి మధ్యలో చాలా దూరం ఉంటుంది. వానరులకి మహావేగంగా వెళ్ళగలిగే శక్తి ఉంది కనుక రామచంద్ర ప్రభుతో పాటు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సేతు కట్టుకున్న చోటు నుంచి ఇంచుమించుగా 25 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అనుకుంటాను, కరెక్ట్గా లెక్క పెట్టలేం కానీ అంత దూరంలో ఉంటుంది గుడి. ఈ సేతు బంధనం దగ్గరికి రాముడు వచ్చాడు. అక్కడ దర్భలు వేసుకు పడుకున్నాడు అని ఇంత పూర్వం మీకు యుద్ధకాండంలో చెప్పాను ఒకసారి రామాయణంలో. సముద్ర, సీత లంకలో ఉన్నట్టుగా మా హనుమంతుని ద్వారా మాకు తెలిసింది, అందువల్ల నేను లంకకి వెళ్ళాలి, నాకు దారి ప్రసాదించు అని అభ్యర్థిస్తూ దర్భను పొడుచుకొని రామచంద్రుడు పడుకున్నాడు. ఎంత ప్రార్థించినా సముద్రుడు దర్శనం ఇవ్వలేదు, ఆయనకి ఏ సలహా ఇవ్వలేదు. దాంతో రాముడికి కోపం వచ్చింది. బతిమాలితే నెత్తెక్కి కూర్చుంటావా, దెబ్బకి దెయ్యం దిగొస్తుందని రావణాసురుడు అంటే చావు కొడితే హడిలిపోయి ఆయన చెప్పిన మాట విన్నావు. నేను నాయనా సముద్ర దారి అని అభ్యర్థిస్తే ప్రార్థిస్తే వినిపించుకోకుండా అలాగే స్తంభించుంటావా, నీ సంగతి చూస్తాను, బ్రహ్మాస్త్రం వేసి నీ జలమంతా బీడు పడిపోయేటట్టుకు చేస్తాను, ఇంకా భవిష్యత్తులో ఇక్కడ సముద్రం ఉండదు, పూర్తిగా ఇసుక తిప్ప మిగులుతుంది, అప్పుడు ప్రజలంతా హాయిగా నడిచెడిపోతారు అని బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టడంతో ఆయన హడిలిపోయాడు. బాబు నీకు దండం, నేను సముద్రుణ్ణి, నా జలాన్ని స్తంభిస్తే ఇందులో ఉన్న చేపలు జంతువులు అన్నీ నాశనమైపోతాయి, సముద్ర జలం లేకపోతే ఆకాశంలో మేఘాలుండవు, మేఘాలు లేకపోతే వర్షం ఉండదు, వర్షం ఉండకపోతే భూమండలం నశించిపోతుంది, అందుకని పంచభూతములు స్తంభించిపోకూడదు. అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి ఇవి తమ పనులు తాము చెయ్యాలని నువ్వే చెప్పావు, అందుకే అలా చేస్తున్నావు. కాబట్టి దయతో నీ అస్త్రాన్ని ఉపసంహరించు, నీకు వెళ్ళేందుకు మార్గం చెబుతానన్నాడు ఆయన. ఆ తర్వాత రాముణ్ణి ఆ అస్త్రాన్ని ద్రుమకుల్యం అనే ప్రాంతంలో వేయమన్నాడు. ఆ ద్రుమకుల్యం అంటే ఇప్పుడు కజికిస్తాన్ అంటున్నాం కదా, రష్యా దగ్గర ఉన్న కజికిస్తాన్లో వేశాడు. ఆ ప్రాంతం ఇప్పటికి కూడా రామబాణం వల్ల ఎర్రని ఇసుకతో మధ్య మధ్యలో మంచిరేళ్ల చెరువులతో అద్భుతంగా ఉంటుంది. అనంతరం సేతువు కట్టుకునే మార్గం చెప్పాడు. సేతువు కట్టి అక్కడికి వెళ్ళొచ్చాక అప్పుడు సీతామాతతో పాటు ఒక రోజున రామచంద్రుడు ఈ రామేశ్వర ప్రాంతానికి వచ్చాడు. సీత చూచావా ఇది ఎంత దివ్యస్థలమో, సముద్రుడు ఇక్కడ వారధి కట్టమన్నాడు, ఈ వంతెనంతా వానరులంతా కలిసి కట్టినది, ఈ ప్రాంతం ఒక తీర్థయాత్ర స్థలం అవ్వాలి, రాముడు ఇక్కడికి వచ్చాడు, ఆయన పాదం పెట్టాడు, సీతాదేవి కోసం ఇక్కడే ఒక వారధి కట్టాడు అని ప్రజలంతా ఇక్కడికి వస్తారు, ఇటువంటి చోట ఒక క్షేత్రం మన పేరు మీదుగా ఏర్పాటు చేద్దాం, ఏమి చేస్తే బాగుంటుందని అడిగట్టాయని సీతని. అప్పుడు సీతామాత, సకలలోకవంజుడు శంకరుడు, మీకు శంకరుడికి తేడా లేదు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయగం శివ అని వేదం కూడా స్తోత్రం చేస్తోంది. విష్ణుస్వరూపుడైన శివుడికి నమస్కారం, శివస్వరూపుడైన విష్ణువుకి నమస్కారం. అంటే శివుడే విష్ణు రూపంలో ఉన్నాడు, విష్ణువే శివుడి రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్ముడికి మనం అనుకున్నట్టుగా లింగభేదం లేదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, అన్నీ అవుతాడు, సృష్టిని నడుపుతాడు. అందువల్ల భగవంతుడి వేదం ఏమంటుంది, స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాదిమూర్తియునుగాక కర్మగుణ భేద సదస ప్రకాశికాక వెనుక అన్నియుతానగు విభుదలంతో. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, అంతటా నిండిన ఒక మహాచైతన్యం. ఇటు పక్షులు కాదు, పశువులు కాదు, దేవతలు కాదు, నరులు కాదు, ఏదీ కాదు, రూపము లేదు, మళ్ళీ రూపము ధరిస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి ఏ కర్మము లేదు, మళ్ళాగా ఏ పని చేయవలసిన అవసరం లేదు, ఏ గుణములు సత్తరజస్తమ గుణాదులు ఏమీ లేవు, అయినా గుణములు ధరిస్తాడు, అన్నీ తానవుతాడు. అందుకని పరమాత్ముడు అన్నారు, ఇప్పుడు ఎంతమంది మానవుల రూపంలో, దోమల రూపంలో, చేమల రూపంలో ఉంటున్నాడు ఆయన. సృష్టి నడపడానికి స్త్రీ పురుషుల్ని ఏర్పాటు చేసి ఈ స్త్రీ పురుష మిథున సంగమం ద్వారా సృష్టి నడపండి అన్నాడు. అదొక ధర్మబద్ధమైన కామం ద్వారా సృష్టి నడుపుతున్నాడు ఆయన. అటువంటి వాడు పరమాత్ముడు కాబట్టి ఆయనకేం భేదం లేదు. అయ్యప్ప స్వామి జన్మించడం కోసం ఆయన ఆడది తానేవ్వగలడు, మగవాడు తానవుతాడు, అసలు ఏ మగకుండా కూడా సృష్టించగలడు. ఆయన ఎక్కడ స్థాయి ఎక్కడ? ఇన్ని ప్రాణులు సృష్టించిన ఆయన కేవలం ఒక రాక్షస వధ కోసం, ఒక రాక్షస స్త్రీని చంపడం కోసం ఇంత మాయ కల్పించాడు. అది అర్థమైతే ఆ మూర్ఖుడు, పిచ్చివాడు అయ్యేవాడు కాదు. ఈ రాక్షసులు ఉన్నారే, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోరికలు కోరుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కోరికలు కోరినా ఆ కోరికలను అనుసరించి చంపడానికి ఒక అవతారం ఎత్తాలి ఆయన. అందుకని ఏం చేస్తాడనమాట, మీరు చూడండి, వాడి వల్ల చావకూడదు, వీడి వల్ల చావకూడదు అన్నాడు రావణాసురుడు, ఒక్క నరుడు అన్నాడు, అందుకని నరుడిగా అవతరించి రామావతారంలో చంపాడు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, గుమ్మం బయట చావకూడదు, గుమ్మం లోపల చావకూడదు, ప్రాణం ఉన్నదానితో చావకూడదు, ప్రాణం లేనిదానితో చావకూడదు, అస్త్రాలతో చావకూడదు, శస్త్రాలతో చావకూడదు, పాములు దేవతలు మానవులు వీళ్ళెవరి చేతిలో చావకూడదు అని ఇన్ని కోరికలు కోరాడు. అందుకని ఏం చేశాడు ఆయన, పగలు రాత్రి చావడం కనుక సంధ్యా సమయంలో చంపాడు, గుమ్మం లోపల బయట చావడం కనుక గడప మీద కూర్చున్నాడు, ఆకాశంలో నేల మీద చావడం కనుక తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ప్రాణం ఉన్నదాంతో లేనిదాంతో చావడం కనుక గోల్డ్ ప్రాణం ఉండి లేనివి అందుకని దీంతో చీల్చాడు, అస్త్రశస్త్రాలతో చావడం కనుక అస్త్రశస్త్రాలకు బదులుగా గోళతో చీల్చాడు. కాబట్టి ఆయన నరుడి చేతిలో సింహం చేతిలో ఎవడి చేతిలో చావడం కనుక నరసింహం అయ్యాడు. ఒకటట్టే పెట్టుకుంటాడు అంటే భగవంతుడు. ఈ బోడి మనిషికి ఎన్ని తెలివితేటలుంటే, ఈ బోడి మనిషిని సృష్టించిన ఆ పరమాత్ముడికి ఎన్ని తెలివితేటలుంటాయి, ఒకటట్టే పెట్టుకుని చీల్చవతలు పారేశాడు. అలాగే మహిషి అని ఒక దౌర్భాగ్యురాలు ఉంది, అది ఇంకా తెలివైంది. అది ఏమనుకుంది, ఇన్ని వరాలు కోరుకున్న హిరణ్యకశిపుడు చచ్చిపోయాడు కనుక ఏమన్నది, ఆడ మగ ఇద్దరి యొక్క కలయిక వల్ల కాకుండా పురుషుడు పురుషుడు కలిస్తేనే అప్పుడు పుట్టే పిల్లవాడి చేతిలోనే చావాలన్నది. అందుకని టెక్నిక్గా భగవంతుడు ఏం చేశాడు, శ్రీ మహావిష్ణువు తానే స్త్రీ అయిపోయాడు, శివుడు వెంటబడేలా చేశాడు. ఇద్దరు ఒకటే, ఒకే భగవంతుడు రెండు రూపములతో నటించాడు. ఆ విధంగా సంతాన ప్రాప్తి పొంది ఈ రాక్షసిని సంహరించాడు. కాబట్టి భగవంతుడు తానే ఈ రెండు రూపాలు ధరించాడనే ఆలోచన ఉంటే అయ్యప్ప స్వాములను చూస్తే నాకు ఎక్కడనే ఆనందం ఎందుకు వచ్చిందంటే, అహింస ఎంత గొప్పదో, ఆ అహింస ధర్మవిరుద్ధంగా ఉన్నప్పుడు హింసగా మారినా తప్పులేదని ఒక విషయాన్ని నిరూపించి ఎన్నాళ్ళటి కదా వీళ్ళు హిందువులను నిరూపించారు. కాబట్టి శివకేశవులకి భేదం లేదు, శివుడు నిన్ను, నువ్వేమో శివుణ్ణి పూజిస్తూ ఉంటావు, శివలింగ ప్రతిష్ఠ చేద్దాము అన్నది. అప్పుడు ఆయన హనుమంతుడిని పిలిచి, నాయన హనుమ, నేను సీత ఇక్కడ ఇసుక దగ్గర కూర్చుని 3 రోజుల పాటు ఉపవాసం ఉంటాం, ఈ 3 రోజులు అయ్యేలోపు కైలాసానికి వెళ్ళు, ఈశ్వరుడి దివ్యలింగం ఒకటి శక్తిలింగం ఒకటి అడిగి తీసుకురా, అమ్మవారు పానవట్టం, శివుడు లింగస్వరూపంగా ఉండే ఒక కైలాసలింగాన్ని శివుణ్ణి అడిగి తీసుకురా, అది ఇక్కడ ప్రతిష్ఠించు. ఆ ప్రతిష్ఠించడానికి నీ సహకారం ఉంటుంది కాబట్టి ఒకవేళ మేము ప్రతిష్ఠించినా నీ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతున్నారు కానీ, జై శ్రీరామనుకుని హనుమంతుడు మహావేగంగా కైలాసానికి ఎగిరిపోయాడు. ఆయన ఎక్కడికైనా ఎగిరిపోతాడు, ఆయనకి ట్రాఫిక్ లేదు, సిగ్నల్స్ లేవు, యూట్యూబులు లేవు, యూ టర్నులు లేవు, ఐ టర్నులు లేవు, హాయిగా వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పటికైనా మీ అందరికీ అలాగే హనుమంతుల్లో ఎగిరే శక్తి వస్తే బాగుండని కోరుకుంటున్నాను నేను. అది వచ్చిందంటే మీరందరూ నేను కలిసి ఎగురుకుంటూ ఆకాశంలో నైమిశారణ్యం వెళ్ళిపోవచ్చు. ఎందుకని, హనుమంతుడు మధువనానికి వచ్చాడా, మధువనంలో ధ్వంసం అయిన తర్వాత అక్కడొచ్చి రాముడి దగ్గరికి అందరూ ఎగురుకుంటూ వచ్చేసారట. నేనే హనుమంతుడిగా, మీ అందరూ అంగదుడు, జాంబవంతుడు, జాంబవంతుడు ఎలాగో ఉన్నాడులేండి ఇక్కడ, నే అంగదుడు, నలుడు, నీరుడు ఇలా ఎగిరేటట్టుగా, మీ అందరికి కూడా అంత శక్తి వచ్చేటట్టుగా, ఆ శక్తితో పాటుగా ఎగరడానికి కావలసిన తోకలు కూడా వచ్చేటట్లుగా ఆ హనుమంతుడు అనుగ్రహించుగాక. ఆంజనేయుడిని తెలుసుకుంటే ఎక్కడైనా ఉత్సాహం కదటండి, ఆ దివ్యశక్తే వేరు, ఆ అపూర్వమైన ధర్మం వేరు, ఆ రామభక్తి వేరు. అందుకే ఆయన ఎక్కడికైనా పెడతాడు, అలా కైలాసానికి ఎగిరాడు. తీరా ఈయన కైలాసానికి వెళ్ళే సమయానికి ఈశ్వరుడు ఒక అద్భుతమైన జపంలో ఉన్నట్ట. యోగి ఈశ్వరుడు అంటే, అందుకే ఆయనకి యోగేశ్వరుడు అని పేరు. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడే, శివుడు యోగేశ్వరుడే. వాళ్ళు ఒక్కసారి యోగాభ్యాసంలో ధ్యానంలోకి వెడితే వాళ్ళంతటా వాళ్ళు కళ్ళు విప్పవలసిందే తప్ప అంత తేలిక కళ్ళు విప్పరు. లేదా భక్తులు బాబోయ్ రక్షించమని ఎవరైనా ప్రార్థిస్తే కళ్ళు విప్పుతారు. ఎప్పుడైనా భక్తులు పరమాత్మ ప్రాణాపాయ స్థితి వచ్చింది, రక్షించు 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 అని ప్రార్థిస్తే అప్పుడు కళ్ళు విప్పుతారు, లేకపోతే ఒక మాదిరిగా కళ్ళు విప్పరన్నమాట. శివుడు అలాగే కళ్ళు మూసుకుని ఆత్మధ్యానం చేసుకుంటూ ఉంటే హనుమంతుడు ఎదురుగుండా కూర్చున్నాడు. జపం చేసేవారికి నమస్కరించకూడదండి, జపంతం నాభివాదయేత్, జపం చేసుకుంటున్న వానికి ఎప్పుడూ నమస్కరించకూడదు. అందుకే నమస్కారం చేయకుండా వినయంగా పక్కన కూర్చున్నాడు. 3 రోజులు పట్టిందిట ఆయన కళ్ళు విప్పడానికి. ఈలోపు ఇక్కడ సీతారాములు ప్రతిష్ఠ చేయాలనుకున్నారు కదా, ప్రతిష్ఠా సమయం దగ్గరకు వచ్చేసింది, ముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈయన రాడు. ముహూర్తం అవుతున్నా మరి, అయ్యవారు వచ్చేదాకా ముహూర్తం అవుతున్నాను సామెత ఉందిలేండి. పాపం పెళ్లి చేయించాయని రావాలట, ముహూర్తం దాటిపోతుంది, అందుకని ఇద్దరు కలిసి ఏం చేశారు భార్యాభర్తలు, అయ్యో ముహూర్తస్తు ముహూర్తస్తు అని జీలకర్ర బెల్లం ఎత్తిపెత్తి పెట్టేసిన వాళ్ళకి వాళ్ళే పెళ్లి చేసుకున్నట్టు. మరి ఏం చేస్తాం, పెళ్ళి ఆగిపోకూడదు కదా, మళ్ళీ ముహూర్తం రాదు కదా, అందుకని అలాంటి సామెత ఒకటి పెట్టింది. సీత రామచంద్ర ప్రభు ఆంజనేయుడు తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమైనా అశోకోనం లాంటిది కనపడిందా, అక్కడ ఏమైనా చింతాక్రాంతుడయ్యాడా అనగా, లేదు లేదు, ఏదో కారణం చేత హనుమ ఆలస్యం చేస్తున్నాడు అన్నట్టు ఆయన. అప్పుడు సీతామాత ఇసుకతో సముద్ర తీరంలో ఒక లింగం తయారు చేసింది. ఆ లింగం చూస్తూ ఉండగా అందంగా తయారైపోయింది ఒక లింగం. సరిగ్గా ముహూర్త సమయానికి ఈవిడ తయారు చేసిన లింగం ఉంది కదా, ఆ లింగాన్ని చూచాడు రాముడు. సహభాష అన్నాడు, నారదుని పిలిచాడు. నారద మహర్షి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు, ఆయన అంతటి వాడు పౌరోహిత్యం వహించాడు. ఆయన వేదమంత్రం చదువుతూ ఉండగా సీతారాములు ఆ లింగం మీద నీళ్లు పోసి అభిషేకం చేశారు. ఇప్పుడున్న లింగం అదే అనమాట, అది ఇసుక లింగం, సైకత లింగం, అది అద్భుతమైన జ్యోతిర్లింగం అయిపోయింది. తీరా ఈ ప్రతిష్ట వాళ్ళు చేశారు, అభిషేకం చేస్తున్నారు, ఆ సమయానికి అక్కడ శివుడు కళ్ళు విప్పాడు. ప్రభు దివ్యలింగం ఇమ్మంటే ఆయన లింగం చేతిలో పెట్టాట, ఆ లింగం పుచ్చుకొని హనుమంతుడు వచ్చేసరికి ఇక్కడ ప్రతిష్ట అయిపోయింది. మన కాంట్రాక్టర్లు కాదు కదా, జనవరి 1వ తారీఖు కల్లా లాస్ట్ ఇయర్ ఇచ్చేస్తాన్నవాడు, ఈ ఏడాది జనవరి వచ్చినా సరే ఒప్పుకోవడానికి. ఇప్పుడు పాపం హనుమంతుడు అక్కడికి వచ్చాడు తీరా, వచ్చి చూస్తే శివలింగం ప్రతిష్ట అయిపోయింది. ఇదేమిటండి అన్నాడు ఆయన. ఏమిటంటే ఏం చెబుతావు నాయన, ముహూర్త సమయానికి నువ్వు లింగం తేలేదు, అందుకని సీతామాతే శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఇసుకలింగం అన్నట్టు రాముడు. నేను ఎంతో కష్టపడి కైలాసానికి వెళ్ళి శివలింగం తెచ్చాను, ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకపోతే ఎలాగా స్వామి, ఏం చేద్దామన్నట్ట. నిర్ణయం నువ్వే తీసుకున్నాడు అండి రాముడు. రాముడికున్న పెద్ద బలహీనత హనుమంతుడు, హనుమంతుడికున్న గొప్ప బలహీనత వ్యక్తి రాముడు. జై శ్రీరామ్ అనకుండా హనుమంతుడు ఉండలేడు, హనుమంతుడు ఏదైనా అడిగితే రాముడు కాదనలేడు. ఎంత గొప్ప బంధం అండి అది. రాముడు అంత పరమాత్మ అయినా హనుమంతుడిని ఏదైనా చేస్తానంటే కాదు అనరట, సీతామాత అంతే. అందుకని నాయన నిర్ణయం నువ్వే తీసుకో, నేనేం చేయలేను అన్నాడు రాముడు. అమ్మ నీ సంగతి ఏమిటంటే నువ్వేదైనా చేస్తావంటే నేనెందుకు కాదంటాను నాయన, ఇక్కడేమో మేము సైకత లింగం ప్రతిష్ఠించాం, అది చక్కగా జ్యోతిర్లింగం అయ్యింది, అందులో శివుడి కాంతి ప్రవేశించిందిట. ఇసుకతో చేసిన లింగం ప్రతిష్ఠించగానే శివుడి యొక్క దివ్యజ్యోతి అందులోకి వచ్చేసింది. అసలు దీనికోసం ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు యోగాభ్యాసం. ఆ యోగాభ్యాసం వల్ల యోగశక్తి అందులో ప్రవేశించింది, అది అద్భుతమైన లింగం అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాన్ని తీసి నీ లింగం ప్రతిష్ఠిస్తావు అక్కడ, లేకపోతే ఇంకేం చేస్తావో నీ ఇష్టం అన్నది. కైలాసం నుంచి తెచ్చిన లింగం కంటే ఈ భూలోకంలోని ఇసుక లింగం పెద్ద గొప్పదే ఉంది, ఈ లింగాన్ని ఇంకో చోట ప్రతిష్ఠిద్దాం, ఈ లింగం పీకి పక్కన పెట్టి ఈ కైలాసం నుంచి తెచ్చిన దివ్యలింగ ప్రతిష్ఠ చేస్తానని ఆయన ప్రేమతో 2 చేతులతో ఆ లింగాన్ని లాగడానికి ప్రయత్నించాట. ఎంత ప్రయత్నించినా అస్సలు బెసగలేదు ఆ లింగం. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, ఆయనకి మాత్రం తెలియదా మన కోసం ప్రయత్నం చేశాడు. ఎంత గింజుకున్నా శివలింగం కదలకపోతే హనుమంతుడు బాధపడ్డాట, ఎంతో కష్టపడ్డాను, కైలాసానికి వెళ్ళాను, దివ్యలింగం తెచ్చాను, కానీ ఆ లింగాన్ని ప్రతిష్ఠించడానికి నోచుకోలేదు అని బాధపడుతూ ఉంటే శివుడు ప్రత్యక్షమై, నాయన సీతారాములు స్వయముగా తయారు చేసిన లింగం ప్రతిష్ఠించమని భూదేవి కోరుకోవటం వల్లే నేను ఇంతకాలం అక్కడ జపంలో ఉండి నీకు లింగం ఇవ్వలేకపోయాను, ఇదంతా భూదేవి యొక్క కోరిక అన్నట్ట. భూదేవికి ఏమని కోరిక, సీతని సంస్కృతంలో రామ అంటారు, సీతా శబ్దానికి మరో పర్యాయ శబ్దం రామ, రామ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దమునకు సీత అని అర్థం. రామ అన్న రాముడే, రామ ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర రామేశ్వర, అంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం, సీత చేత ప్రతిష్ఠింపబడిన లింగం, ఈ విధంగా ఇద్దరు పేర్ల మీదుగా రామేశ్వర లింగం అవుతుంది. అదే నేనిచ్చిన ఈ దివ్యలింగం నువ్వు కైలాసం నుంచి పట్టుకొచ్చి సీతారాములకు ఇస్తే హనుమంతుడిచ్చిన లింగం కాబట్టి నీ పేరు మీదుగా హనుమదీశ్వర లింగం అవుతుంది, కానీ రామేశ్వరం అవ్వదు. అందుకని భూదేవి నీవు ఇక్కడికి రావడానికి ఆలస్యం అయ్యేలా చేసింది, వాళ్ళ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేయించుకుంది. ఆ లింగాన్ని కదిల్చడం నా వల్ల కూడా కాదు, దానికి బదులుగా ఈ రామేశ్వర లింగం దగ్గరే నీ పేరు మీద ఉన్న లింగాన్ని కూడా ప్రతిష్ఠిద్దాం అన్నట్ట. అందుకని అక్కడ రామేశ్వరంలో సీతారాములు ప్రతిష్ఠించిన ఈ లింగమేమో జ్యోతిర్లింగమే రామేశ్వర లింగం అయితే, హనుమంతుడు తెచ్చిన లింగం కూడా అక్కడే ఉంది, హనుమదీశ్వర లింగం లేక ఆంజనేయేశ్వర లింగం అంటారు. ఆ లింగాన్ని కూడా దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళాక. ఇది త్రేతాయుగంలో రామ పట్టాభిషేకానంతరం జరిగిన ఒక దివ్యమైన కథ. ఇప్పుడు ఆ లింగాన్ని అనుదినము రాత్రిపూట సముద్రుడు వచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటాడు, సముద్రుడు అభిషేకం చేస్తూ ఉంటాడు. చాలా దివ్యమైన లింగాలు ఉన్నాయటండి అక్కడ, ఒకటి రెండు కాదు, అక్కడ చెప్పారు 24 దివ్య క్షేత్రాలు ఉన్నాయట రామేశ్వర ప్రాంతంలో. 24 తీర్థాలు, అందులో ఒకటి చక్రతీర్థం. ప్రథమం చక్రతీర్థం స్యాత్ బేతాల వరదం తతః, 24 తీర్థములలో మొదటిది చక్రతీర్థము, రెండవది బేతాల వరదము, మూడవది వినాశార్థం పాప వినాశ తీర్థము లేక వినాశనార్థక తీర్థము అని పేరు అన్నమాట. సకల పాపాలని తొలగించేటటువంటి క్షేత్రం తీర్థం. ఈ తీర్థాలన్నింటిలో కూడా నీళ్లు ఉంటాయండి, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇదివరకు స్నానాలు కూడా చేశారు, చాలా కుండాలు ఉంటాయి, ఆ కుండాల్లో స్నానం చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. పాప వినాశనం తర్వాత సీతా సరస్సు ఉన్నది, సీతాదేవి స్వయముగా అందులో స్నానం చేసినప్పుడు పాతాళగంగా పైకి వచ్చింది ఆవిడ కోసం, అందుకని సీతా సరస్సు అంటారు దాన్ని. మంగళ తీర్థం అని ఉన్నది తర్వాత, సీత స్నానం చేయగానే పార్వతీదేవి కైలాసం నుండి వచ్చి స్నానం చేసింది, అందుకే అమ్మవారి పేరు మీదుగా మంగళదేవి అని అమ్మవారికి పేరు, సర్వమంగళ అని పార్వతికి ఒక పేరు. ఆవిడ స్నానం చేయటం వల్ల దానికి మంగళ తీర్థం అని పేరు వచ్చింది. సీతా సరస్సు పక్కన మంగళ తీర్థం ఉంటుంది. ఆ తర్వాత సకల పాపఘ్ని అనే తీర్థం ఉన్నది. ఘన అన్న హా అన్న నాశనము చేయుట, పాపఘ్నము అంటే పాపములను నాశనము చేయునది, పాపహ అంటే కూడా పాపములను నాశనము చేయనది, కాబట్టి సంస్కృతంలో హా అన్న ఘన అన్న నాశనం. ఈ తీర్థమునికి పాపఘ్ని అంటే పాపములను సర్వనాశనం చేస్తుందని అర్థం అన్నమాట, మహాపాపాలను తొలగించే తీర్థం అది. ఆ తర్వాత తీర్థం పేరు అమృతవాపిక. పూర్వం దేవతలు తమతో పాటు అమృత భాండం తీసుకొచ్చి అందులో ములిగి అమృత భాండమును కూడా పవిత్రం చేసుకున్నారట. అమృతాన్ని ఒకప్పుడు రాక్షసులు కొంతసేపు పట్టుకున్నారు, ఆ కథ మీకు కొత్తగా చెప్పక్కర్లా. పాలసముద్రం చిరికినప్పుడు అందులో ఏమొచ్చింది, అమృతం వచ్చిందిగా చివరన, అమృతం మాదని రాక్షసులు ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతుల్లో కొండ కొంతసేపు అటు ఇటు తిరిగింది, ఇంతలో శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించాడు, ఆ అమృతం దేవతలకు పంచిపెట్టాడు. అప్పుడు దేవతలు అనుకున్నారు, పాపాత్ములైన రాక్షసులు కాసేపు ఈ కొండను పట్టుకున్నారు, దాంతో ఈ కొండ అపవిత్రమైంది, దీన్ని ఏదో రకంగా శుద్ధి చెయ్యాలనుకున్నారట. అనుకుని భూలోకానికి వచ్చి ఈ సేతువు దగ్గర స్నానం చేశారు. అక్కడున్న ఒక కొండంలో స్నానం చేయగానే అమృత భాండం ధగ 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 బంగారంతో వెలిగిపోయింది, అందుకని అప్పటి నుంచి దానికి అమృతవాపిక అని పేరు వచ్చింది. అందులో అమృత భాండాన్ని ముంచుతూ ఉంటే ఒక్క బిందువు అమృతం చిరికి అందులో పడిందిట. ఆ నీళ్లలో ఒక్క అమృత బిందువు పడ్డం వల్ల అందులో స్నానం చేసిన వాడు అమృతంలో స్నానం చేసిన పుణ్యం పొందుతాడు. పూర్వకాలంలో కుష్ఠరోగం పోయింది అందులో స్నానం చేసిన వాళ్ళకి. మా ఊళ్ళోనే ఉండేవాడు ఒక ఆయన, మాతో పాటు రామేశ్వరం వచ్చాడు. ఒకసారి అందులో స్నానం చేస్తే ఒళ్ళంతా మచ్చలు మచ్చలు వస్తున్నవాడికి ఆ మచ్చలు క్రమంగా తగ్గిపోయి కుష్ఠరోగం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకని అమృత వాపికలో రోగులు చర్మ రోగులు స్నానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అది బ్రహ్మకుండం, బ్రహ్మంతటి వాడు అక్కడ యజ్ఞం చేశాడు రామేశ్వరంలో. రామేశ్వర లింగ ప్రతిష్ఠ అయిన తర్వాత బ్రహ్మ అక్కడ యజ్ఞం చేసి యజ్ఞానంతరం అవభృత స్నానం చేయాలనుకున్నాడు. యజ్ఞం చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా నదిలోనో సముద్రంలోనో కాలువలోనో స్నానం చేయాలి, ఏమీ లేకపోతే ఏ నూతి దగ్గర స్నానం చేయాలి. అందుకే భాగవత యజ్ఞం చేసినప్పుడల్లా నైమిషారణ్యంలో యజ్ఞం చేస్తే నైమిషారణ్యంలో గోమతిలో స్నానం చేశారు చాలామంది నాతో పాటు, అదే కాశీలో యజ్ఞం చేస్తే కాశీ గంగలో స్నానం చేశారు. అలా ఎక్కడైనా ఓ చోట స్నానం చెయ్యాలి. తీరా ఈ రామేశ్వరం దగ్గర ఆయన యజ్ఞం చేశాక స్నానం చేద్దామని చూస్తే నదులు కనపడలేదు. యజ్ఞం చేసిన చోటు నుంచి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక అప్పటికప్పుడు తన మహామహిమతో కమండల జలాన్ని నేల మీద పోసి అందులో స్నానం చేశాడు. ఆయన బ్రహ్మగారి కమండలంలోని జలం నేల మీద పడి అందులో బ్రహ్మ కూడా స్నానం చేయటం వల్ల అప్పటి నుంచి దానికి బ్రహ్మకుండం అని పేరు వచ్చింది. ఆ కుండంలో స్నానం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం పొందుతాం. ఆ తర్వాతది హనుమత్కుండం. హనుమంతుడు స్నానం చేయటం వల్ల ఏర్పడిన కుండం కనుక ఆయన పేరు మీదుగా హనుమత్కుండం అన్నారు. శివలింగాన్ని తన లింగాన్ని తాను కూడా ప్రతిష్ఠించాడు. ఆయన ఎప్పుడు ప్రతిష్ఠ చేసినా స్నానం చేయాల్సింది. రేపు మన పీఠం ఆ ప్రాంతంలో ఇక్కడ ఆ ఏరియాని ఏమంటాం అమ్మా, అది మన మనస్వరాబాద్, అది మనస్వరాబాద్ అనమాట. సూర్య అంటే పండితుడు, మనహ అది మన మనసూరి అనద్దు, మనస్వరావ. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రేపు శివలింగం ప్రతిష్ఠించాము. ఆ లింగం ప్రతిష్ఠ అయ్యాక స్నానం చేయాలి. ఎక్కడైనా సరే తప్పనిసరిగా స్నానం చేయాలి. అవకాశం ఉంటే మీ ఇళ్ళ దగ్గర లేకపోతే ఏదైనా నది మీరు కోరుకుంటే ఇక్కడికి పరమాత్ముడు తీసుకొస్తాడు గంగానదిని. ఎలా తీసుకొస్తాడని అడగరే, ఓసారి ప్రతిష్ట చేసిన తర్వాత గంగానదిలో స్నానం చేయాలని కోరిక కలిగింది అందరికీ. వాళ్ళు ఉన్న చోట గంగానది కాదు కదా, నుయ్యి కూడా లేదు. వెంటనే భగవంతుడు భక్తు ప్రార్థిస్తే అరగంట సేపు కుంభవృష్టి కురిసింది ఆకాశం నుంచి. శివ జటాచోట గంగల ధారగా పడింది. మామూలు కాదు, అందరూ ముద్ద ముద్ద అయిపోయారు. స్నానాలు చేసేస్తూ ఉండగా ఒక ఆయన జేబులో 500 కట్ట కూడా తడిసిపోయింది అనుకోండి. అప్పుడు ఆ కట్ట వాళ్ళ ఆవిడకి ఇస్తే ఆవిడనేమో ఆవిడేమో చెడమడ రెండు తిట్టింది. ఏం స్నానం చేశాడు ఆ మాత్రం కట్ట దాచుకోలేవు, గురువుగారికైనా ఇచ్చిన ఎంత బాగుండు, ఆయన దాచి మళ్ళీ ఇచ్చేవాడు కదా, అంతే నాకంటే ఫ్రీగా ఇవ్వను కదా, మళ్ళీ నేను దాచడానికి వరకు వస్తాంట, ఆయన దగ్గర దాస్తే నమ్మకం కదా అన్నది అనుకోండి, అది పక్కన పెడతాం. కాబట్టి రేపు పొద్దున మన అలా ప్రతిష్ఠిస్తున్నప్పుడు మనకి గంగలో స్నానం చేయాలనిపించిందంటే వెంటనే భగవంతుడు ప్రార్థించాలి, కరుణించవో వరుణుదేవని ఎవడోడు పాడాలి మధురమైన కంఠంతో. ఆయన కరుణిస్తాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైనా సరే అడిగితే వర్షం కురిపిస్తున్నాడండి. ఆయన కురిపించకపోవడం ఏం లేదు, మన నమ్మకం మీద ఆధారపడింది. మొత్తంగా ఎందుకు చెప్తున్నానంటే లింగ ప్రతిష్ఠ అయ్యాక శిరస్నానం చేయాలి. హనుమంతుడు అలా స్నానం చేశాడు. ఆయన స్నానం చేసిన కుండం ఆయన పేరు మీదుగా హనుమత్ కుండం అని పిలువబడింది. ఆ తర్వాత అది అగస్త్య తీర్థం. అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. రామచంద్ర ప్రభువు మీద ఉన్న అభిమానంతో అక్కడికి వచ్చి రాముడి చేత సీత చేత శివలింగాభిషేకం చేయించి తన కోసం కుండం ఏర్పాటు చేసుకుని అందులో స్నానం చేశాడు. అగస్త్యుని చేత సృష్టింపబడి అగస్త్యుడు స్నానము చేసిన తీర్థం అగస్త్య తీర్థం అని పిలువబడింది. ఆ తర్వాత అది రామతీర్థం. రామచంద్ర ప్రభువు స్నానం చేసినది రామతీర్థం. ఇందాక సీతా సరస్సు ముందే చెప్పాం కాబట్టి రాముడి తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు కూడా స్నానం చేశారు. అక్కడ ఆయనది లక్ష్మణ తీర్థం ఉన్నది. జటాతీర్థం అని ఒకటి ఉందండి. సీతారాములు తమ జడలు కత్తిరించుకున్న అందులో వేశారు. మీలో రామాయణం పట్టాభిషేక ఘట్టం బాగా శ్రద్ధగా విన్న వాళ్ళు ఉంటే చేయొద్దండి ఒకసారి. అందులో ఏం చెప్పాము, రాముడికి పట్టాభిషేకం జరిగే ముందు మంచి క్షురకులు వచ్చారు. తతో విశోధిత జటః, రాముడి జడలు విప్పారు, అందంగా కత్తిరించి గిరదాలు తుట్టు తయారు చేశారు, మీసం కత్తిరించారు, గడ్డం చేశారు, రాముడిని అలంకరించారు. ఈ కత్తిరించిన జడలు ఏం చేయాలి, రాముడి జడలు మామూలు జడలు కాదండో, అందులో 14 సంవత్సరములు పెంచుకున్న జుట్టది, రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైన శిరోజాలవి. ఆ కత్తిరించిన జటలన్నిటినీ ఈ లింగ ప్రతిష్ఠ దగ్గర ఓ చెరువులో వేశారు. నిజంగా ఆ జటాతీర్థం ఉంటుందండి. ఎందుకో ఆ నీళ్లను చూస్తే అవి నీళ్లలా కనపడవు, రాముడి తల వెంట్రుకల్లాగా శ్యామల వర్ణంలో పైకి కిందకి కదులుతూ కెరటాల రూపంలో కనపడతాయి. నేను స్నానం చేసినప్పుడు రాముడు జుట్టు ముట్టుకున్నట్టు అనిపించింది, పట్టుకుచ్చులా మెత్తగా అనిపిస్తున్నా నీరు. సీత రాముడు లక్ష్మణుడు అందరి యొక్క వెంట్రుకలు అందులో ఉన్నాయి. సీతాదేవి కూడా ఒక తల వెంట్రుకు అందులో వేసింది. సరే లక్ష్మణుడి యొక్క శిరోజాలు, భరతుడివి, శత్రుఘ్నుడివి, రాముడివి అన్ని అందులో వేశారు. ఆ నీరు ఎందుకు ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది. రాముని యొక్క జటలు పడిన తీర్థం కనుక జటాతీర్థము అన్నారు దాన్ని. అందుకే మనకి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వాటి పేర్లు తెలుసుకుని అవి ఎందుకు పుట్టేవో తెలుసుకుంటే అప్పుడు మనం ఇంకా తన్మయత్వంతో స్నానం చేస్తాం. అది కొండంట, ఇది గుండంట, అదేదో నీరుట, ఇదేదో మీరుట అనుకుని వృత్తి నీరులో స్నానం చేస్తే ఏదోలే స్నానం అనిపిస్తుంది మనకి. దాని కథ పూర్వాపరాలు తెలిస్తే దీని వెనకాతలు ఇంత చరిత్ర ఉందా అని మనం మరింత భక్తితో స్నానం చేస్తాం. ఆ నమ్మకం వల్ల ఎక్కువ ఫలితం పొందుతాం. అనంతరం అక్కడ లక్ష్మీతీర్థం ఉన్నది.
సీతామాత అవతారం చాలించి చాలించగానే లక్ష్మిగా మారిపోయింది. రాముడి కంటే ముందు సీత అవతారం చాలించిందిగా. సీత భూగర్భంలోకి వెళ్ళిపోయిందండి, అయి భూదేవిలోకి వెళ్ళిపోయి భూమి అలా మూసుకుపోగానే రాముడు ఎంత దుఃఖం పొందాడో. అందుకే తన ఇష్టురాలైన భార్య దూరమైతే ఎంత గొప్పవాడైనా జ్ఞాని అయినా దుఃఖం పొందుతాడట. శరీరం విడిచిపెట్టడం తప్పదని అందరికీ తెలిసినా భార్య మీద ఎక్కువ ప్రేమ ఉంటే, ఆ భార్య తనకంటే ముందు శరీరం విడిచిపెడితే భర్త పొందే బాధ అంతా ఎంత కదట. ఆపదగాదే ప్రియురాలి బాసినయ్యడం, ప్రియురాలు దూరమైతే భగవంతుడికి కూడా దుఃఖమే కలుగుతుంది అని రాముడు నిరూపించాడు. సీత ఎందుకు వెళ్ళిపోయావు నేర్చేట. పోతర గారు భాగవతం నవమస్కందంలో అద్భుతమైన పద్యం రాస్తాడు, ఆ శోకం చూస్తే మనకే కన్నీళ్ళు వస్తాయన్నమాట. ముదిత ఏటికి కృంకితీవు మనలో మోహం బుచింతింపవే. సీత ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతావా, ఈ భూమి గర్భంలోకి దిగిపోతావా, మన ప్రేమని మర్చిపోయావా, నువ్వు లేకపోతే ఒక క్షణం ఉండలేనని నీకు తెలియదా, నా కర్మయోగం వల్ల మహారాజునివ్వడం వల్ల ఈ ప్రజల కోసం నిన్ను అక్కడ అడవిలో ఉంచవలసి వచ్చింది, కానీ లేకపోతే నా మనసు అడిగా అని ఏడ్చాడు, తల మొత్తుకున్నాడు. కానీ సీత రాలేదు. దాంతో ఆయన కోపం వచ్చేసింది, ఈ భూమిని నా బాణంతో చీల్చి మా ఆవిడని మళ్ళీ పైకి లొక్కొస్తానని బాణం ఎక్కువ పెట్టబోయట. దెబ్బతో దేవతలంతా వణిగిపోయి అక్కడికి వచ్చి చీటికి మడికి బాణం ఎక్కువ పెట్టుకు రామచంద్ర, సముద్రం మీద బాణం ఎక్కువ పెడితే సముద్రుడు అడిగిపోయాడు, ధ్రువతీర్థంలో ఏమన్నాం, ఇప్పుడు బాణం ఎక్కువ పెడితే ఇప్పుడు ఎక్కడయ్యాలో తెలియటం లేదు, స్వామి బాణం ఎక్కువ పెట్టవద్దు అని ప్రార్థించగా, అయితే నా భార్య లేకపోతే ఎలాగా అన్నారట. నీ భార్య అంటావు, నువ్వెవరివి, ఆదిదేవుడివి, మహాబాహువి, శ్రీహరివి, సాక్షాత్తు విష్ణువి, రాముడిగా వచ్చావు, లక్ష్మీదేవి సీత ఆవిడ లక్ష్మిగా మారిపోయింది, నువ్వు కూడా నీ అవతారం చాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళనగా నా లక్ష్మిని చూపిస్తే కానీ నేను మళ్ళీ వైకుంఠానికి రానన్నట్టే. అప్పుడు వాళ్ళంతా రామేశ్వరం తీసుకొచ్చారు. భూగర్భంలోకి వెళ్ళిపోయిన సీత అక్కడ లక్ష్మీ రూపంలో పైకొచ్చి రాముడికి నమస్కరించి అక్కడ ఒక కుండంలో స్నానం చేసి ఈ రోజు నుంచి ఇది లక్ష్మీతీర్థం అని పిలువబడుతుంది, ఇందులో స్నానం చేసిన వారికి వైకుంఠప్రాప్తి సంపదలు ఇస్తాను అని పలికి వెళ్ళిపోయింది. అప్పుడు రాముడు సంతోషించి ఆ తర్వాత కొద్ది రోజులకే లవకుశులకి పట్టాభిషేకం చేసి తాను కూడా సరయూ నదిలోకి దిగి తనతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి సీతాదేవి అవతారం చాలించి లక్ష్మీ రూపంలోకి మారి రాముడి కళ్ళ ముందు స్నానం చేసినటువంటి దివ్యతీర్థం ఈ రామేశ్వరంలోని లక్ష్మీతీర్థం. అందుకని జీవితంలో ఒక్కసారైనా ఆ లక్ష్మీతీర్థాన్ని చూడాలి. ఈ సంవత్సరం ఆగస్టులో రామేశ్వరం తీసుకెడుతున్నట్టున్నారు కదా మన ప్రణవపీఠం తరపున, అలాంటప్పుడు రామేశ్వరంలో ఈ తీర్థాలు ఎక్కడున్నాయో కనుక్కుని ఎలాగో రోజు అక్కడ ఉంటారు కదా అన్ని తీర్థాలను చూడండి, కనీసం ఆ నీళ్ళన్నా జల్లుకుంటే చాలు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీలో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకు ఇంత కొండ ఇవ్వండి, అంటే పగిలిపోని కొండ, ఆ కొండలోకి ఈ తీర్థాలన్నీ కసికసి పోయించండి. అవన్నీ కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మన నాగోరుగుళ్ళో పురాణ సమయంలో అందరిని ఎత్తువేద తల్లి ఏర్పాటు చేయించండి, అప్పుడు ఈ తీర్థాల జలాలన్నీ మన శిరస్సుల సంప్రోక్షణ అవుతాయి గనక సకల తీర్థయాత్ర దర్శనము సకల తీర్థ స్నాన ఫలితము వస్తుంది. యాత్రలు అందుకు చెయ్యాలి జీవితంలో ఒకసారైనా. ఈ లక్ష్మీ తీర్థం ఐశ్వర్యప్రదం కూడా, దాని తర్వాత తీర్థం అగ్ని తీర్థం. అగ్నిదేవుడు కూడా ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే చల్లారిపోయాడు. అప్పుడు దేవతలంతా అగ్ని ఎంత ప్రార్థించినా యజ్ఞగుండంలో భగభగ మండం లేదు, దేవతల యజ్ఞమును పాడు చెయ్యకుండా అగ్ని ఎప్పుడూ ప్రజ్వలించాలంటే ఏం చెయ్యాలి అని అడిగారట బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు బ్రహ్మ, రామేశ్వరం చాలా గొప్పది, సీతారాముల యొక్క ప్రతిష్ట ఉన్న లింగం ఉన్నది అక్కడ, సీతారాములు అడుగుపెట్టిన స్థలం, అక్కడ అగ్నిని భక్తితో ప్రార్థించి ఆయన స్నానం చేయడానికి ఒక కుండను ఏర్పాటు చేయండి, అందులో స్నానం చేస్తే ఎప్పుడూ భవిష్యత్తులో యజ్ఞగుండంలో ఉన్న అగ్ని చల్లారిపోడు, తన మంటలని ఉపసంహరించుకోడు అని వరం ఇచ్చాడు. అందుకని దేవతలు అక్కడ ఒక కుండాన్ని ఏర్పాటు చేశారు, అందులో అగ్నిని ఆహ్వానించి ఆయనకి స్నానం చేయించారు. అగ్ని శరీరం మీద నుంచి వచ్చిన తీర్థమే అగ్ని తీర్థం అయ్యింది. అప్పటి నుంచి అగ్ని దేవతలకి సంబంధించిన ఏ యజ్ఞంలోనూ తనంత తాను చల్లారిపోవడం ఆపేశాట. అందుకని అగ్ని తీర్థంలో స్నానం చేస్తే అనేకములైన దేవయజ్ఞములు చేసిన ఫలితములు పొందుతాం. ఆ తర్వాత అది చక్రతీర్థం. దీనికి ఒక పెద్ద కథ ఉన్నది. గాలవుడు అని పేరు కలిగిన ఒక మునీశ్వరుడు ఉండేవాడు, ఆయన్ని రక్షించడానికి విష్ణువు తన చక్రం ఇచ్చాడు. ఆ చక్రం అక్కడే తిరుగుతూ ఉండేది. అందుకని ఆ పేరు మీదుగా చక్ర తీర్థం వచ్చింది. ఆ కథ ఇప్పుడు కాసేపట్లో రాబోతుంది మీకు. చక్ర తీర్థం ఎందుకు వచ్చిందో పూర్తి కథ మరికొద్ది సేపట్లో విందురు. కానీ విష్ణు చక్రం వల్ల ఏర్పడిన తీర్థం చక్ర తీర్థం, తర్వాతది శివతీర్థం. శివుడు తన దివ్యలింగాన్ని ఇచ్చాడని చెప్పామే, ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని హనుమంతుడికి నచ్చ చెప్పాడు ఆయన. అప్పుడు హనుమంతుడు ఆయనకి అభిషేకం చేశాడు. శివుడి శిరస్సు మీద నుంచి ఒలికిన తీర్థం శివతీర్థం అయ్యిందనమాట. అదొక కుండం. శివతీర్థం తర్వాతది శంఖతీర్థం. పాంచజన్యమనే శంఖాన్ని శ్రీ మహావిష్ణువు కడిగాడు అక్కడ, అందులోంచి వచ్చిన జలం శంఖతీర్థం అని పిలువబడింది. ఆ తర్వాతది యమునా తీర్థం. యమునా నది పాపాత్మల వల్ల నల్లగా అయిపోయింది అండి. యమునా నదిలో స్నానం చేసే వాళ్ళందరూ సంకల్పం చెప్పుకుంటారు కదా, నేను గోహత్య చేశాను, బ్రహ్మహత్య చేశాను, ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, అనేక పాపాలు చేశాను, సకల పాప పరిహారార్థం యమునా స్నానం అహంకరిష్యే అని యమునోత్తుల్లో ములిగారు కొంతమంది యమునా నది దగ్గరికి వెళ్ళి. వేసవకాలంలో చారుధామ యాత్రలకి తలుపులు తీస్తారుగా, తీగానే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది. ఆ యమునా తీరంలో స్నానం చేశారు. ఈ పాపాత్ముల పాపాలన్నీ యమున సేకరించింది. ఆవిడ చక్కగా అందంగా మారిపోయింది. ఎంత అందంగా మారిపోయింది, ఆవిడ జుట్టు ఏతాకులుగా మారిపోయి ఆవిడకి పొట్టొచ్చేసింది, ముక్కులాగా పొడుచుకొచ్చింది. అసలే యమునాది కాస్త నల్లగా ఉంటుంది, ఇప్పుడు మరీ నలుపెక్కిపోయింది. భయంకర ఆకారంలోకి వచ్చేసింది ఆవిడ. ఆవిడ తెల్లబోయి ఇలా అయిపోయాను ఏమిటి నేను అని బ్రహ్మగారి కాళ్ళు పట్టుకుని, బాబోయ్ వికృతం అయిపోయాను నేను, ఈ ప్రజలంతా వాళ్ళ పాపాలన్నీ నాలో విడిచిపెడుతున్నారు, స్నానం చేసిన దుర్మార్గుల పాపములన్నీ సేకరించి 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 నేనే అపవిత్రురాలైపోయాను, ఇక ఈ పాపాలు తట్టుకోలేను, కావాలంటే నన్ను వైకుంఠానికైనా పట్టుకుపోనే భూలోకంలో ఉండనందిట ఆవిడ. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, రామేశ్వరంలో స్నానం చేసావంటే నీ మహాపాపాలన్నీ తొలగిపోతాయి అన్నాడు. అప్పుడు ఆవిడ రామేశ్వరం వచ్చి అక్కడ స్నానం చేసింది. స్నానం చేయగానే ఆవిడ శరీర జలమంతా ఒక తీర్థం అయిపోయింది. ఆవిడ మహాపాపాలన్నీ తొలగిపోయాయి. యమునా నది మళ్ళీ మీలాగా అందంగా మారిపోయింది. యమునా నదికి కూడా పాపములను తొలగించిన తీర్థం కనుక దాన్ని యమునా తీర్థము అన్నారు. భయంకరమైన బ్రహ్మహత్యాది పాపములను క్షణమాత్రంలో తొలగించే శక్తి ఆ తీర్థానికి ఉన్నది. ఒక నదికి పవిత్రతనిచ్చిన తీర్థం అండి అది. అందులో మనం కూడా స్నానం చేస్తే అనేక పాపాల నుంచి విముక్తి పొందుతాం. ఆ తర్వాతది గంగా తీర్థం. గంగానది కూడా అలాగే అక్కడికి వచ్చి తన పాపాలు పోగొట్టుకున్నది, అందుకని అమ్మవారి పేరు మీదుగా గంగా తీర్థం అయ్యింది. ఆ తర్వాతది గయా తీర్థం. పూర్వం పిండ ప్రదానాలు చేయలేనటువంటి వాళ్ళు, గయదాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు బ్రహ్మని ప్రార్థిస్తే సేతువు దగ్గర పిండ ప్రదానం చేయటం కూడా గయలో పిండ ప్రదానంతో సమానమే అన్నట. అందుకని కొందరు అక్కడికి కూడా వచ్చి పిండ ప్రదానాలు చేసుకున్నారు. వారి కోసం స్నానం కోసం ఏర్పాటు చేసిన తీర్థం గయాతీర్థం అన్నమాట. ఆ గయాతీర్థంలో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తే, ఇది రామేశ్వరంలో ఉన్న గయాతీర్థంలో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తే గయలో బ్రహ్మకపాలంలో రెండు చోట్ల పిండ ప్రదానం చేసిన ఫలితం వస్తుంది. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా పిండ ప్రదానాలు చేసుకుంటారు. తర్వాతది కోటి తీర్థం. ఈ కోటి తీర్థంలో సకల దేవతలు, సకల నదులు, సకల జీవులు స్నానం చేశారు. కోటి అంటే సమూహం, అనేకులైన దేవతలు, అనేక నదులు అక్కడ స్నానం చేయటం వల్ల వారి పేరు మీదుగా అది కోటి తీర్థం అయ్యింది. ఆ తర్వాతది సాధ్య తీర్థం. ఒకప్పుడు రామచంద్రుడు అవతారం సాధించడానికి ముందు ఎందుకో తెలియదు భూమండలం అంతా క్షామం వచ్చి కొద్ది రోజుల పాటు నీళ్లు లేకుండా అయిపోయాట. అప్పుడు రాముడు అవతారం సాధిస్తూ ఉండగా నారదుడు వచ్చి, స్వామి నీ మీద భక్తి వల్లో ప్రేమ వల్లో నువ్వు లేకపోతున్నావు అనే బాధ వల్లో కానీ రామేశ్వరంలో ఉన్న తీర్థాలన్నీ ఎండిపోయాయి, తక్షణం అక్కడ నీరు కావాలనగా, అప్పుడు ఆయన నా నామస్మరణతో ఏదైనా సాధ్యమవుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఓ చోట నిలబడి మూడుసార్లు రామ 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 అని అన్నట్ట. వెంటనే నారదుడు అక్కడికి వచ్చి మూడుసార్లు రామ 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 అనగానే అద్భుతంగా భూగర్భ జలం పైకి తన్నింది. రామనామంతో సాధ్యమైన తీర్థం గనక సాధ్య తీర్థం అన్నారు దాన్ని. అందుకే ఆ తీర్థంలో స్నానం చేస్తే తెలియకుండానే నిత్యం రామ అంటావండి. ఈ తప్పు చేసావా నువ్వు అంటే అయ్యో రామ నేనెక్కడ చేశాను అంటారట. తెలియకుండా అయ్యో రామ అంటాడు. ఎరా నువ్వు దొంగతనం చేసావా, రామ రామ నేనెక్కడ చేశాను అంటాడ. కాబట్టి ఎవరినైనా సరే సరైన మార్గంలోకి నడపాలంటే ఈ సాధ్య తీర్థంలో స్నానం చేయించాలి. వాడు వద్దన్న బలాత్కారంగా ముంచేయాలి. కాసేపు ఇలా గట్టిగా ముంచితే ఇంక తర్వాత లేవక్కర్లేదు అనుకోండి వాడు. పాపాత్మలను గట్టిగా ముంచి స్నానం చేయిస్తే సాధ్యం కానిది లేదు, అంత గొప్పది ఆ సాధ్యతీర్థం. తర్వాతది మానస తీర్థం. కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరం నుంచి బ్రహ్మ హంస రూపంలో జలాన్ని పట్టుకొచ్చి రామేశ్వరంలో ఒక తీర్థం ఏర్పాటు చేశాడు, అదే మానస తీర్థం. ఆ తర్వాతది ధనుష్కోటి. ధనుస్సు అంటే విల్లు, విల్లు యొక్క చివర ఉంటుందే దాన్ని కోటి అంటారు. కోటి అంటే వింటి యొక్క కొన. మీరు అందరూ ధనుస్సును చూశారు కదా, ధనుస్సుకి పైన ఒక అంచు ఉంటుంది, కింద ఒక కొన ఉంటుంది, ఆ చివర కొనకే తాడు ముడేస్తాం. ఈ అల్లె తాడు ముడి వేయడానికి ధనుస్సుకి చివర ఉండేటటువంటి దాన్ని కోటి అంటారు. కోటి అంటే గుణము లేక మొన. రామచంద్రుడు తన ధనుస్సు యొక్క మొన నిలబెట్టడం వల్ల వచ్చిన తీర్థం కనుక అది ధనుష్కోటి అన్నారు. అదేదో సినిమాలో ఉందిలేండి, నా పేరు ధనుష్కోటి, మా నాన్న పేరు రామకోటి, మేము ఉండేది కింగ్ కోటి అంటాడే అలాగా. ఈ ధనుష్కోటి అంటే అసలంతరార్థం ఇది మాయదారు కూడా తెలియట్లేదు కానీ మనకి. ధనుష్కోటి అంటే ధనుస్సు యొక్క మొన అన్నమాట. ఆ మొన వల్ల ఒక గొప్ప తీర్థం ఏర్పడింది. అందులో స్నానం చేస్తే రాముని విల్లు ధర్మస్వరూపం, మనం ధర్మాత్ములం అవుతాం. అందులో స్నానం చేసిన వాళ్ళందరూ ఎటువంటి అధర్మ పురులైనా ధర్మాత్ములు అవుతారు. ఇవి 24 తీర్థములు. వీటిని మీరంతా శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను. ఎందుకు చెప్పాడు తెలిసిన, దీనిని గురించి వినడము కూడా దర్శనము చేసుకోవడంతో సమానం. ఇక్కడే చెప్పారు, ఈ అధ్యాయాన్ని విన్నా దీన్ని పదే పదే మననం చేసినా వాళ్ళంతా తీర్థయాత్రకి వెళ్ళిన పుణ్యం పొందుతారు అని.